ಓಂ ಜ್ಞಾನವಿನಂದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗರಜಾತಂ ಸಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಾಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ನಮಃಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮದೇ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನಿ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೆ. ನಮಃಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀ ನಿಧಿ ನಾಮಿನೆ. ಶ್ರೀವಾರ್ಷವಾನವಿ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧಯೆ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ಜಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರ ಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ. ತೇ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರಸಾಂಬೋಧೆ ಪಾದಾಂಬುಜಾಯ ತೇ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿ ಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯ ತೇ ಗೌರಾವಿರ್ಭಾವಭೂಮೇಸ್ತ್ವಂ ನಿರ್ದೇಷ್ಟ ಸಜ್ಜನ ಪ್ರಿಯಃ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯ ತೇ ನಮಃ. ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೇ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋರ್ಪಂಗುರ್ ಮಾ ಮಂದಮತೆರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೋ ರಾಧಾಮದನಮೋಹನೋ. ದಿವ್ಯದೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರಸಿಂಹಾಸನಸ್ಥೋ ನಾದಶೀಲಗೋವಿಂದದೇವೋ ಪ್ರಷ್ಟ್ರಾಲಿವೇ ಸೇವ್ಯಮಾನೋ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಕರ್ಷಂ ವೇಣೋ ಸ್ವನೇರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥ ಶ್ರೀಯಸ್ತು ನಃ. ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನೋಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀಯದ್ವೈತಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ.
మన రోజు భాగవతం క్లాస్ చెప్పుకుంటాం కదా. చైతన్య చరితామృతంలో రెండు రకాల భాగవతాలు ఉన్నాయని చెప్పండి. ఒకటి గ్రంథ భాగవతం, ఇంకోటి భక్త భాగవతం. ఈ గ్రంథ భాగవతం అంటే ఏమిటి? ఈ గ్రంథ భాగవతంలో ఏమునందంటే కృష్ణ ప్రేమ రస రసమాలయం అన్నారు. భాగవతాన్ని రసమాలయం మూడో శ్లోకంలోనే నిగమకల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ఈ భాగవతం ఏమిటో కాదు, రసమాలయం. కృష్ణ ప్రేమ రసానికి ఒక ఆలయం లాంటిదంట. అవుతే ఇప్పుడు భాగవతం కృష్ణ ప్రేమ రస అవుతే ఆ రసాన్ని తాగటానికి మనకు ఒక పాత్ర కావాలి. మీకేదో ఒక మామిడి రసం ఎవరో ఇచ్చారనుకోండి, అది దానికి తాగాలి అంటే ఏం కావాలి మీకు? ఒక గ్లాస్ కావాలి, ఒక పాత్ర కావాలి. ఒక పాత్ర లేకుండా మనం రసాన్ని తాగలేము. అందుకని ఆ భాగవత రస కృష్ణ ప్రేమ రసాన్ని తాగాలి అంటే ఇంకొక భాగవతుడు వచ్చారు, ఇంకొక భాగవతం కావాలి మనకి. ఏమిటా భాగవతం? భక్త భాగవత. ఈ భక్త భాగవత ఒక హృదయం ఉన్నదే, అది ఆ పాత్ర. మన రసాన్ని పానం చెయ్యాలి అంటే ఆ పాత్ర కావాలి. ఆ పాత్ర ఏమిటి? భక్తుడు యొక్క, మహనీయులైన భక్తుడు, మహాత్ముల యొక్క హృదయం ఉన్నది, అది పాత్ర. అందుకని నిత్యం భాగవత సేవయా అంటే భాగవత అనే గ్రంథాన్ని కూడా మనం సేవించాలి. ఆ గ్రంథాన్ని మనం ఆస్వాదని పరిచే, ఆస్వాదనని కలిగించే ఆ భాగవతులు ఉన్నారే, భక్తులున్నారే, అటువంటి వాళ్ళని కూడా మనం సేవించాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు గురించి, భగవంతుడి గురించి పరీక్షిత్ అడిగాడు సుఖదేవి గోస్వామిని. నైమిషారణ్య ఋషులు సుత గోస్వామితో కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నల్లో ఒక మాట చెప్పాడు సుత గోస్వామి. ఏమన్నాడంటే ఈ ప్రసంగంలో యుధిష్ఠిర మహారాజు గురించి, భీష్మదేవుడి గురించి, కుంతి మహారాణి గురించి, పరీక్షిత్ మహారాజు గురించి, సుఖదేవి గోస్వామి గురించి చెప్పారు. ఎందుకంటే ఈ భగవంతుని కథలో ప్రవేశ చెయ్యాలి అంటే, ప్రవేశించాలి అంటే ఆ భక్తుల యొక్క కథ ద్వారానే మనం ప్రవేశించగలం. భాగవతం భగవంతుడి గురించి అయినా, ఇప్పుడు మీరు మొదటో స్కందం కనుక జాగ్రత్తగా చదివితే ఎవరి గురించి చెప్పబడింది మొదటో స్కందంలో? 6వ అధ్యాయంలో కుంతి మహారాణి, 9వ అధ్యాయంలో ఎవరు? భీష్మదేవుడు. దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, సుఖదేవి గోస్వామి, ఈ పాండవులు, వీళ్ల గురించి వర్ణన మొదటో స్కందంలో భక్త కథ ఉన్నదంతే, భగవత్ కథ లేదు. ఎందుకు? భగవత్ కథలో భగవంతుని యొక్క కథలో ప్రవేశించాలి అంటే మనకి మొట్టమొదట ఆ భక్తుల యొక్క కథని మనం వినాలి. ఆ భక్తుల యొక్క కథని గనక మనం వినకపోతే మన హృదయంలో ఉండే అపరాధాలు తగ్గవు. మన హృదయంలో ఉండే ఎప్పుడు వరకు ఈ అపరాధ ప్రవృత్తి ఉంటుందో అప్పటి వరకు ఈ వాసుదేవ కథా రుచి నేను మనకు దొరకదు. ఆ భంకు భగవంతుని కథని వినాలి అనే ఆ రుచి, అటువంటి ఆసక్తి, ఆ ప్రేమ ఎప్పుడొస్తుంది అంటే మన ఆ భక్తుల యొక్క కథని మనం జాగ్రత్తగా చక్కగా శ్రద్ధతో విన్నప్పుడు వస్తుందంట. ఇప్పుడు మనం హరినామ జపం చేస్తాం, దానిలో అపరాధం అనే ఒక మాట ఉంటుంది. అంటే మనం పొద్దున 10 దశవిధ నామ అపరాధాల గురించి మనం చెప్పుకుంటాం. ఈ అట్లాగే భగవంతుని కథలో కూడా ఈ అపరాధం అనే ఒక మాట ఉంటుంది. అపరాధ రహితంగా, అపరాధ శూన్యంగా మనం ఈ కథను చదవాలి, భగవంతుని కథ. అదే ఆ భక్తుని కథ చదవటానికి దానిలో అపరాధం అనే ఆ మాటే లేదు. భక్తుని కథ ఆ భక్తుల ద్వారా రచించిన స్తుతి స్తవ ఉన్నదే, దానిలో ఆ భక్తులు ఒక విశేషమైన ఆశీర్వాదం ఇస్తారంట. ఏమిటి ఆశీర్వాదం? కృష్ణ కథ వాసుదేవ కథా రుచికి ఒక యోగ్యత, ఒక అర్హత కలిగించే ఆ సామర్థ్యం ఈ కథలో ఉన్నాయి. అందుకని ఈరోజు గ్రంథ భాగవతాన్ని గురించి మనం చెప్పుకోం. ఎందుకంటే ఇవాళ మహనీయుడు ఎవరు? శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన తీరోభావం దివసం కాబట్టి మనం ఆయన గురించి చెప్పుకుందాం. శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఇది కూడా భాగవతమే. భగవంతుడి గురించి చెప్పింది కూడా భాగవతమే, భగవంతుడి గురించి చెప్పుకోవడం కూడా భాగవతమే, భగవంతుని యొక్క భక్తుల గురించి చెప్పుకోవడం కూడా భాగవతమే. అయినా ఈ భగవంతుని భక్తుల గురించి చెప్పుకోవటం అది ఇంకా శ్రేష్టమైన భాగవతం. ఎందుకు? భగవంతుని యొక్క భక్తుల గురించి చెప్పుకుంటే మనకి భాగవతం ఏమిటో తెలుస్తుందంట. ఎట్లా తెలుస్తుందంట? శృతి శిరోపరే శోభాపాయ శతో గుణే అన్నారు శ్రీ భక్తినోద్ ఠాకూర్. ఇక్కడ మనం రామానుజాచార్య గురుగారు యమన ఆమునాచారి ఆయన ఒక గ్రంథాన్ని రచించారు, స్తోత్రరత్న అని గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథాన్ని సంస్కృత భాషలో ఉంది. శ్రీ భక్తినోద్ ఠాకూర్లు ఏం చేశారంటే యామున భావావళి అని కొన్ని బాంగ్లా సరళమైన బంగ్లా భాషలో ఆయన యామున భావావళి అని కొన్ని భజనలు రచించారు. దానిలో ఈ మాట చెబుతారు, ఏమిటంటారంటే మనం వేదాలని ఇతిహాసాలని పురాణాలని భాగవతాన్ని భగవద్గీతని చదివినప్పుడు మనకి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ అర్థాలు వాటికి మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, తెలిసినా స్పష్టంగా తెలియదు. అయితే ఆ వేదాల్ని ఆ భగవద్గీతని ఆ భాగవతాన్ని మీరు ఆ భక్తుల యొక్క తల మీద శిరోపరే అది గనక చూస్తే శోభాపాయ శతోగుణే అన్నారు. అంటే సూర్యుడు ఎట్లా కాంతిని ప్రదర్శిస్తాడో అట్లాగే ఈ భాగవతాన్ని గనక ఆ భక్తుడి భక్త భాగవత యొక్క నెత్తి మీద మనం చూస్తే ఆ భాగవతం యొక్క అర్థం అంటే ఎట్ట కనిపిస్తుందంట, సూర్యుడిలా కనిపిస్తుందంట. అదే గనక మనం డైరెక్ట్గా భాగవతాన్ని చూస్తే అర్థం కనిపించదు. అందుకని ఈ భక్తుల యొక్క జీవితాన్ని గురించి మనం చెప్పుకోవాలి. ఎంత మన భక్తుల గురించి మనం చెప్పుకుంటామో తెలుసుకుంటామో వాళ్ళ జీవిత వాళ్ళ శిక్ష చెప్పుకుంటామో అంత మన హృదయంలో ఒక అర్హత ఒక యోగ్యత అనిపిస్తుంది. అదే కాదు ఒక స్పృహ, నేను కూడా అట్లా చెయ్యాలి నేను కూడా అట్లా భక్తి చెయ్యాలి అనే ఒక భావన ఉత్సాహం కనిపిస్తుంది. అందుకని శ్రీల ప్రభుపాల్ వారి లీలామృతం ఈ శ్రీల భక్తి సిద్ధాంత వాళ్ళ ఆయన జీవితం గురించి ఎన్నెన్నో భక్తులు ఉన్నారే వాళ్ళ భక్తుల గురించి తెలుసుకోవాలి, మనం చెప్పుకోవాలి, ఇప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడు గోవర్ధనం ధరించాడు, ఆహా ధరించాడు భగవంతుడుగా ధరించాడు. ప్రభుపాదు వారు మండలిచ్చలను కూడా భక్తులు చేశారు, ఆ అటువంటి మహనీయుడా అనిపిస్తుంది. భగవంతుడైతే ఆయన అన్ని చేయగలడు. ఒక వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఒక మనుషుడుగా వచ్చి అద్భుతమైన కార్యం చేశాడు కదా, అంటే అతను చేసినప్పుడు నేను కూడా చేయొచ్చేమో, నేను కూడా చేయగలను, నేను చేయలేకపోయినా ఆయన చేసిన దానికి నేను ఏదో సహకరించాలి అనే ఒక భావన మన హృదయంలో ఉంటుంది. అందుకని ఈ భక్తుల గురించి మనం చెప్పుకోవాలి. శీల భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ని శీల ప్రభుపాల్ వారు రెండు మాటలతో సంబోధించారు. ఒకటి ఆయన అన్నారు, మై గురు మహారాజ్ వాజ్ ఎ వైకుంఠ మ్యాన్ అన్నారు. ఇట్ వాజ్ ఎ వైకుంఠ మ్యాన్ అంటే సాక్షాత్ వైకుంఠం నుంచి వచ్చినవాడు అని చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రభుపాల్ వారు, మై గురు మహారాజ్ వాజ్ ఎ సింహగురు. సింహగురు, సింహగురు అంటే ఏమిటి, ఒక సింహం గాండ్రుగా గర్జించినప్పుడు ఏమవుతుందంట, ఆ అడవిలో ఉండే ఈ నక్కలున్నాయే అవన్నీ పరిగెత్తుపోతాయంట. అట్లాగే మన గురుగారు శీల భక్తి సిద్ధాంత సరస్సు ఠాకూర్ వారు గర్జించినప్పుడు, గర్జించడం అంటే ప్రవచనం ఇచ్చినప్పుడు ఆ వాళ్ళ శిష్యులు ముందు కూర్చున్న శిష్యులు ఉన్నారే ఆ విన్న శిష్యులు, ఆ శిష్యుల్లో ఉండే హృదయంలో ఉండే నక్కల లాంటి అపరాధాలన్నీ పారిపోయేవంట. అంటే కదా మనం ఒక సింహం గర్జించిందనుకోండి నక్కలన్నీ పారిపోతాయండి, అన్ని జీవులన్నీ ప్రాణి పారిపోతాయి నక్కలన్నీ. అట్లాగే ఈ నక్కలు ఏవో కాదు, జాకల్స్ ఉన్నాయే మన హృదయంలో ఉండే అపరాధాలే. అందుకని భక్తి సాంత ఠాకూర్కు ఆయన గర్జన ఆ గర్జన అంటే ఆయన ప్రవచనం. ప్రభుపాద వారు చెప్పారు, ఆయన ప్రవచనంలో కూర్చున్న వాళ్ళకి ప్రాయ 80% మందికి ఆయన ఏమి చెబుతున్నాడో అర్థమయ్యేది కాదంట, ఏమి చెబుతున్నాడో అర్థమయ్యేది కాదంట. కొంతసేపు అర్థమయ్యేది, కొంతసేపు తర్వాత ఏం చెబుతున్నాడో ఏదో అర్థమయ్యేది కాదు. కానీ అర్థమైనా అవ్వకపోయినా అందరూ కూర్చునేవాళ్ళు. ఒకసారి శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, శేషసాయి విష్ణు మీరు బృందావన పరిక్రమ వ్రజమండల పరిక్రమ వెళ్ళినప్పుడు ఈ శేషసాయి విష్ణువుని వస్తుంది కోశి అనే గ్రామం దగ్గర. అక్కడ శేషసాయి విష్ణువు దగ్గర శ్రీ భక్తిసిద్ధ ఠాకూర్ ప్రవచనం ప్రారంభించారు. ఆ ప్రవచనం ముందు చెప్పారంట, ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు, మీరందరూ ఎవరికి కావాలంటే మీరు అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు, నేను ఈ రోజంతా దినమంతా నేను ప్రవచనం ఇస్తాను. అందరూ అక్కడ దర్శనానికి వెళ్ళారు. శిల ప్రభుపాలు వారు అప్పుడు ఆ సమయంలో అభయ చరణారవింద అక్కడ శిల భక్తిసిద్ధ ఠాకూర్ ముందు కూర్చొని ప్రవచనం వింటున్నారంట. ఎవరో నలుగురే ఐదుగురు వింటున్నారు. శిల భక్తిసిద్ధ ఠాకూర్ ప్రవచనం చేస్తున్నారు సరస్వతి ఠాకూర్ల వారు. ప్రభుపాలు వారు కూర్చొని కంటిన్యూస్గా 8 గంటల దాకా ప్రవచనం విన్నారంట. 5గురులో కొంతమంది బయటికి వెళ్ళారు, మళ్ళీ రావటం ఉంది, ఒక్కళ్ళే కూర్చొని విన్నారు శిల ప్రభుపాలు వారు. అయిన తర్వాత ఒకరోజు ఆ దీక్ష ఇచ్చిన రోజు శిల సిద్ధాంత ఠాకూర్ వారి ముందు శిల ప్రభుపాలు అభయచరణాన్ని తీసుకొచ్చి ఆ గౌడీయమంటలో సన్యాసులు చెప్పారంట. ఈ అభయ బాబు అన్నారంట, అంటే భక్తిసిద్ధ ఠాకూర్ అన్నారంట, నాకు తెలుసు ఈ అతను ఈ కుర్రవాడు చక్కగా వింటాడు, ఇది నాకు తెలుసు, నాకు గుర్తుందన్నాడంట. శిల ప్రభుపాలు వారు అంటారు, మై స్పిరిచువల్ మాస్టర్ రికగ్నైజ్ దట్ ఐఎమ్ ఏ గుడ్ హియరర్ గుడ్ లిసనర్. నా గురుగారు నాలో ఉండే ఆ శ్రవణం చేసే ఆ ఒక ఉత్సాహాన్ని నన్ను చూశారు, చూసి నన్ను గుర్తుపెట్టారు. ఆ గుర్తుపట్టి నా మీద దయచేశారు, నా మీద కృప ఆయన కృప నాకు వచ్చింది. ఎందుకంటే విన్నాను, నేను ఆయన ప్రవచనాలు విన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, కొన్ని మాటలు అర్థం అవ్వకపోయినా నేను వినేవాడిని అని శిల ప్రభుపాలు వారు చెప్పేవారు. ఎన్నెన్నో మాటలు చెప్పారు శిల ప్రభుపాలు వారు. ఒకసారి శిల భక్తి సిద్ధాంత ఠాకూర్ వారి తిరోభావ దివసంతో ప్రభుపాలు ప్రవచనం ఇస్తూ ఒక మాట అన్నారండి, చాలా అద్భుతమైన మాట. ఆయన అన్నారు, శిల ప్రభుపాలు వారు అన్నారు, ఆయన కార్యానికి శిల ప్రభుపాలు వారికి ఏమన్నారంటే, నా గురువు గారు నాకు ఒక ఆదేశం ఇచ్చారు. ఏమిటి ఆదేశం? ప్రపంచమంతా ముఖ్యంగా ఆంగ్ల భాషల్లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయని చెప్పారు. నాకు ఎటువంటి యోగ్యత లేదు, మీరందరూ నాకు సహాయం చేస్తున్నారు, నా గురువు గారి ఆదేశాన్ని నెరవేర్చడానికి మీరందరూ నా సహాయం చేస్తున్నారు, మీరు ఎవరో కాదు. ప్రభుపాలు వారు చూస్తున్నారు అతని శిష్యులకి, మీరు ఎవరో కాదు, మా గురువు గారు మిమ్మల్ని నా దగ్గరికి పంపించారు, కాబట్టి మీరందరూ నా శిష్యులు కాదు, మా గురువుగారి యొక్క ఏజెంట్స్ మాత్రమే అని అట చెబుతూ కళ్ళమని నిండి వచ్చి ఏడవడం మొదలెట్టారండి ప్రభుపాల్ వారు. చాలా అద్భుతమైన ప్రవచనం అది, వినాలి ఇప్పుడన్నా. శిల భక్తిసిద్ధ ఠాకూర్ ఆయన తిరుబావు దివసం ప్రభుపాలు ఏం చెప్పారు అది వినదలిగిన ప్రవచనం. ఎంత దైన్యత ప్రభుపాలు వారి, గురువు గారిని హృదయంలో ధరించి ఎంత పెద్ద సంస్థ, ఎంత పెద్ద ఎన్నో శిష్యుల్ని తీసుకున్న తర్వాత కూడా ఆయన హృదయంలో ఈ దైన్యత చూడవలసింది. ఆ ప్రభుపాలు వారు ఆయన శిష్యుల్ని శిష్యులుగా భావించాల, ఆ గురువు గారి పంపించిన ఒక దూతుల్లాగా చూశారంట. మా శిష్యులు కాదు వీళ్ళు, ఎవరు? శిల భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క దూతులు మాత్రమే. ఆయన యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి నాకు సయాని కోసం ఆయన పంపించిన దూతులు, అందుకని మా శిష్యుల్ని నా గురువు గారు దూతులాగా రిప్రజెంటేటివ్ లాగా మిమ్మల్ని నేను భావిస్తున్నాను అన్నారు. అది శిల ప్రభుపాద యొక్క దైన్యత. ఇప్పుడు ఒక గురువు యొక్క మహిమ ఎట్టా తెలుసుకోవాలి అంటే శాస్త్రంలో చెప్పబడినాయి. ఒక గురువు యొక్క మహిమని తెలుసుకోవాలి అంటే ఆ శిష్యుడు ఎవరో చూసుకోండి. ఆ శిష్యుడి యొక్క మహిమే గురువు యొక్క మహిమ. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి మన వ్యవహారంలో. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మనం ఏది తప్పు చేస్తే ఆ తప్పు మనది కాదు, అది గురువుదవుతుంది. ప్రపంచం ఇది చూడదు. ప్రపంచం ఏం చూస్తుందంటే ఫలానా ఫలానా దాసు ఇట్లా చేశాడు అని చెప్పదు. ప్రభుపాలు వారి శిష్యులండి అట్టా చేశారు అంటే ఆ దోషం ఎవరికి తగులుతుంది? గురువు దారి తగులుతుంది. అదే మనం చక్కగా భక్తి చేశామనుకోండి, చక్కగా వ్యవహారం చేశామనుకోండి, ఆ కీర్తి ఎవరికి తగులుతుంది? ఆ గురువుగారికి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శిల ప్రభుపాలు వారు చెప్పారు ఈ మాట. ఇప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకం మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది. ఆ శ్లోకంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిల ప్రాకట్యం ఈ ఒక భవిష్యవాణి, భవిష్యత్తులో ఒక మహనీయ మహాపురుషుడు మహాత్ముడు ప్రకటిస్తాడు అని పద్మపురాణంలో ఈ భవిష్యత్తు భక్తివత్సల ఠాకూర్ ప్రకటిస్తారు అని చెప్పబడింది. అది ఏం శ్లోకం అంటే, శ్రీ బ్రహ్మ రుద్ర సనక వైష్ణవాః క్షితిపావనాః చత్వారస్తి కలు భావ్యాః హి ఉత్కలే పురుషోత్తమే అని ఈ శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీ బ్రహ్మ రుద్ర సనక అంటే ఏమిటి, నాలుగు సంప్రదాయాలు. శ్రీ బ్రహ్మ రుద్ర సనక నాలుగు సంప్రదాయాలు, బ్రహ్మ రుద్ర శ్రీకుమార్ అంటాం కదా, ఈ నాలుగు సంప్రదాయాలు ఏమిటి, వైష్ణవాహ క్షితిపావనాహ అంటే ఈ సంప్రదాయం వలన ఎందరో వైష్ణవులు ఏం చేస్తారు, క్షితిపావనాహ అన్నారు. ఈ క్షితి అంటే ఈ పృథ్వీ, ఈ భూమిని పావనం చేసేవాళ్ళు ఎందరెందరో ప్రకటిస్తారంట ఈ నాలుగు సంప్రదాయాల్లో. అయితే చత్వారహ తేకలు భావ్యాహ, ఈ నాలుగు సంప్రదాయాలు కలిసి, చత్వారహ తేకలు కలియుగంలో కలిసి, నాలుగు సంప్రదాయాలు కలిసి ఒక మహనీయుడైన పురుషుడు రూపంలో ప్రకటిస్తాయంట. అంటే ఈ నాలుగు సంప్రదాయాల యొక్క సిద్ధాంతం ఒక భక్తుడి హృదయంలో ప్రకటించి ఆ భక్తుడు ప్రకటిస్తారంట. ఎక్కడ, హి ఉత్కలే పురుషోత్తమాత్ అన్నారు. హి ఉత్కలే, ఉత్కలే అంటే ఒరిస్సా ప్రాంతంలో. ఆ ఒరిస్సా ప్రాంతంలో ఎక్కడ, పురుషోత్తమాత్ అంటే జగన్నాథ్పురిలో ఆ మహనీయుడు జన్మిస్తాడు అని ఈ పద్మపురాణంలో ఈ శ్లోకం ఉంది. ఇప్పుడు ఈ నాలుగు సంప్రదాయాలకి జగన్నాథ్పురితో ఎటువంటి సంబంధం లేదండి. ఈ నాలుగు సంప్రదాయాల ఆచార్యులు ఎక్కడ ప్రకటించారు, దక్షిణ భారతంలో ప్రకటించారు. జగన్నాథ్పురితో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం అంటే జన్మతో కానీ సిద్ధాంతంతో కానీ ఎటువంటి సంబంధం లేదు. రామానుజాచార్యులు వాళ్ళు వెళ్ళారు అక్కడ జగన్నాథ్పురికి వెళ్ళి జగన్నాథుడి ఆ పూజా విధానాన్ని సరిదిద్దాలి అని, ఆ పూజా విధానాన్ని పంచరాత్రిక శాస్త్రాలతో విధి విధానంగా ఉండాలని ఎంతో ప్రయత్నించారు. జగన్నాథుడు అన్నాడు, ఇక్కడ ఎట్లా జరుగుతుంది జరగనియండి, మీరు ఇంకొకటి వెళ్ళండి, వెళ్ళి పంపించేశారు రామానుజాచార్యులు అని. మధ్వాచార్యులు కూడా వెళ్ళారు కానీ జగన్నాథ్పురికి అటువంటి సంబంధం ఏమీ లేదు జగన్నాథ్పురితో. అయితే ఈ చత్వారహ తేకలు భావ్యా, ఈ నాలుగు సంప్రదాయాలు కలిసి జగన్నాథ్పురిలో పుట్టాయి అంటే ఎక్కడ పుట్టినాయి, ఎవరితో పుట్టినాయి, ఎవరి హృదయంలో పుట్టినాయి, ఎవరి ద్వారా ఈ నాలుగు సంప్రదాయాలు కలిసినాయి అంటే శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు. మీరు చెప్పచ్చు దీనికి ఏమి ప్రమాణం అంటే, ప్రమాణం ఏమీ లేదు. మీరు చక్కగా వెళ్ళి మవద్దీప్కి వెళ్ళండి, చైతన్య మట్టికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు చైతన్య మట్లో శ్రీ శ్రీ రాధా గాంధర్విక గిరిధారి విగ్రహాల్ని స్థాపన చేసి ఆ పూజా విధానాన్ని చక్కగా నిర్వహించి ఆ గుడి చుట్టూ ఏం పెట్టారు, ఏ విగ్రహాన్ని పెట్టారు, నాలుగు సంప్రదాయాల ఆచార్యుల విగ్రహాల్ని స్థాపించారు. అంటే ఏమిటి, ఈ నాలుగు సంప్రదాయాలు కలిసినాయంట. ఎక్కడ కలిసినాయి, నవద్వీప్లో కలిసినాయంట. ఎవరి ద్వారా కలిసినాయి, శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ద్వారా కలిసినాయి. ఆయన జన్మస్థానం ఏమిటి, జగన్నాథ్పురి. శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు దక్షిణ భారతానికి 4-5 సార్లు వచ్చారు కానీ ఒక యాత్రగా 2 సార్లు వచ్చారు. ఒకటి సన్యాసం తీసుకున్న మునుపు ఒక దక్షిణ సౌత్ ఇండియా యాత్రకు వచ్చారు. అక్కడ చైతన్య మహాప్రభు వారు ఎక్కడికి ఏ స్థానానికి వెళ్ళారో అన్ని స్థానానికి వెళ్ళారు శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు. అక్కడికి వెళుతూ శీల భక్తి సిద్ధాంత ఠాకూర్ శ్రీపెరంబుదూరుకు కూడా వచ్చారు, తిరుపతి అన్ని చోట్లకు వచ్చారు. అన్ని రీసెర్చ్ చేసి ముఖ్యంగా మధ్వ సంప్రదాయం, రామానుజ సంప్రదాయాన్ని, ఆ సంప్రదాయాల్లో ఉండే ఆ గ్రంథాలని సంగ్రహం చేసి చక్కగా స్టడీ చేశారండి. ఇప్పుడు ఈ నాలుగు సంప్రదాయాల యొక్క సిద్ధాంతాన్ని చక్కగా స్టడీ చేసి దానిలో గ్రిప్పు ఉండే మహనీయుల్లో ఆచార్యుల్లో ఎవరన్నా రీసెంట్ టైంలో ఎవరన్నా ఉంటే అది ఎవరో కాదు, శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్. ఇప్పుడు మత సంప్రదాయం ఉందనుకోండి, ఆ సంప్రదాయాల్లో ఆ సంప్రదాయం గురించి తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. శ్రీ సంప్రదాయం గురించి తెలిసిన ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు. అంటే ఈ నాలుగు సంప్రదాయాల యొక్క సిద్ధాంతాన్ని చక్కగా తెలిసిన వాళ్ళు ఆచార్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరో కాదు, శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. ఈ శ్లోకం దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ చత్వారాస్తే కలు భావ్యాతే ఉత్కలే పురుషోత్తమే. ఇప్పుడు పంచమి నాడు కృష్ణపక్ష పంచమి, శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కృష్ణపక్ష పంచమి మాఘమాసం. ఇది మాఘమాసం చాలా అద్భుతమైన మాసం, చాలా ప్రశాంతంగా ఉంటుంది మాఘమాసం. ఇంకా చలి ఎక్కువ ఉండదు, చలి కాకుండా తర్వాత ఈ ఎండ కూడా ఎక్కువ ఉండదు. ఆ సమయంలో జగన్నాథ్పురి మందిరం పక్కరే అప్పుడు గౌడియం అంటుంది, మీకు చెల్లి ఉంటారు అక్కడ. ఆ సమయంలో భక్తినోడ్ ఠాకూర్ వారు ఆ ఇంటిని రెంట్కు తీసుకున్నారంట. అప్పుడు ఈ చిన్న పిల్లవాడు పుట్టాడు. భక్తినోడ్ ఠాకూర్ వారికి ఇద్దరు ధర్మపత్నులు, భగవతి దేవి ఆ యొక్క గర్భం నుంచి మూడో పుత్రుడుగా పుట్టాడు. ఆ పుట్టినప్పుడు దగదగ మెరిసిపోతున్నాడంట. ఆ స్వరూపం ఎట్లా ఉందంటే ఆ పిల్లవాడి నుంచి ఒక ప్రకాండ తేజస్సు పెరుగుతుందంట. అదే కాకుండా ఆ పుట్టుకతోనే ఆ ఎంబికల్ కార్డ్ అంటారు దాని తెలుగులో, ఏమంటారు తల్లితో కలిపే ఆ నాలంటారు దాన్ని తెలుగులో, హిందీలో నాలంటారు తల్లి, ఆ తల్లిపేగ. ఈ తల్లిపేగ ఎట్లా ఉందంటే మనం జంజం ధరిస్తామే అట్లా ఉందంట. అంటే పుట్టుకతోనే ఎన్నెన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఏ ఆ లక్షణాలతో పాటు ఇంకా మహాపురుషుడు యొక్క లక్షణాలు ఉన్నాయంట. ఈ మహాపురుషుడు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి, శాస్త్రాల్లో ఉన్నాయి. 32 లక్షణాలు ఉన్నాయి మహాపురుషుడికి. ఆ 32 లక్షణాలు అన్ని కనిపించినాయంట. ఏమిటా లక్షణాలు, 32 లక్షణాలు ఆ చిన్న పిల్లవాడితో? 5 లక్షణాలు, 5 అంగాలు ఎట్లా ఉండాలి? పెద్దగా విశాలంగా ఉండాలంట. ఏమిటది? ముక్కు విశాలంగా ఉండాలంట. భక్షణ స్థాక ఫీచర్స్ చూడండి, ఆయన ముక్కు చూడండి. ఫస్ట్ టైం నేను ఆ ఫోటో చూసినప్పుడు ఆ ముక్కునే చూస్తున్నాయి, ఏంటి ఆ ముక్కు, అద్భుతంగా ఉండే ఆ ముక్కు. మహాపురుషులు ఉంటారే, వాళ్ళ యొక్క స్వరూపం దర్శనం చేసుకుంటే చాలండి మనకి. ఆయన వాళ్ళ ముఖం నుంచి వచ్చిన దర్శనం శాస్త్ర ఫిలాసఫీ తర్వాత దర్శనం చేస్తేనే చాలు. అందుకని వైష్ణవ భజనలు చెప్పారు కదా, ఏం చెప్పారు? దర్శనే పవిత్ర గురు వైష్ణవ ఠాకూర్. దర్శనం చేసుకుంటే చాలంట. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవటం, వినటం, ఆయన గురించి వినటం, ఆయన దగ్గరికి వెళ్ళి సాన్నిధ్యం సేవ చేయటం, అది తర్వాత. అది అంత చేస్తే ఎంత పుణ్యమో మనకి. దర్శనం చేసుకుంటేనే చాలు. ఇది ఒకటి ముక్కు, విశాలంగా ఉండాలి. ఇంకొకటి చేతులు, ఏదో పొట్టిగా ఉండకూడదు. ఆజానుబాహుడు చిల భక్షణ స్థాకుడు, ఆజానుబాహులు అది ఒక గడ్డ ఉంటుంది చిన్, అది కూడా విశాలంగా ఉండాలంట. ఏదో చైనీస్ లాగా ఉండకూడదు, చైనీస్ వాళ్ళకి అడ్డమే కనిపిస్తుంది, ముక్కు కనిపిస్తుంది, అడ్డం కనిపిస్తుంది వాళ్ళకి. ఏమిటా విచిత్ర స్వరూపం? ముక్కు ఉండదు ఏదోలే. అది ఆ పురాణాల్లో ఒక స్టోరీ వస్తుంది. ఒక ఋషిని ఒక నీచ జాతిలో జన్మించిన వాళ్ళు, ఆ ఋషి తపస్సు చేసుకుంటే ఆ ఋషిని ఏడిపించేవాళ్ళంట. ఏం చేస్తున్నావు, అవహేళన చేసామంట. ఋషి చాలా దైన్య భావంతో ఏమనలా, చాలా ఓర్పుతో ఉన్నాడు. ఒకరోజు వాళ్ళు ఎంత గొడవ పెట్టారంటే వాళ్ళిద్దరికీ ఆ ఋషి శాపం చేశాడు, నువ్వు అవమానిస్తున్నావు కదా, నన్ను అవమానించడం అంటే భగవంతుని అవమానించడం, అందుకని అవమానించాలంటే ముక్కు కోయటం కదా, మీ ఇద్దరి ముక్కు పోవాలి అని శాపం ఇస్తే వాళ్ళిద్దరి నుంచి వచ్చిన జాతి ఆ హూణ జాతి చైనీస్. ఏమి అది అవన్నీ చెప్పుకోడు కానీ భక్షణ స్థాకర్ గురించి పంచదీర్ఘాహ అన్నారు. ఈ 5, 1 ముక్కు, ఇంకొకటి చేతులు చాలా విశాలంగా ఉండాలి, ఒకటి గడ్డం, ఇంకోటి నాలుగోది ఆ కళ్ళు, కళ్ళు కూడా విశాలంగా ఉండాలి. ఇంకోటి ఏమిటి, దీని నీస్తి అంటారు, మోకాళ్ళు, మోకాళ్ళు కూడా విశాలంగా ఉండాలి. ఇంకా ఐదు ఉన్నాయి, అది చాలా సుకుమారంగా ఉండాలంట. అంటే ఇవి స్కిన్ తినేమంటారు, చర్మం, అది కూడా సుకుమారంగా ఉండాలి. ఇంకోటి దంతాలు కూడా సుకుమారంగా ఉండాలి. ఇంకోటి ఈ గోళ్ళు, అది కూడా చాలా సుకుమారంగా ఉండాలి. అదే కాకుండా మన తలతో పాటు ఆ వెంట్రుకలు కూడా చాలా సుకుమారంగా ఉండాలంట. అట్లా సాముద్రిక లక్షణ శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది, దానిలో మహాపురుషుల యొక్క లక్షణాల గురించి వర్ణింపబడినాయి. అంటే ఆ మహాపురుషుల లక్షణాలు అన్ని భక్తివినోద ఠాకూర్ కలిసినాయంట. తర్వాత ఏం చేశారంటే, భక్తివినోద ఠాకూర్ వారు కలకత్తా పంపించారు, ఆయన ఈ జన్మకుండలు పంపించారు, జన్మపత్రిక పంపించారు. పంపిస్తే వాళ్ళు అన్నారంట, ఇటువంటి జన్మపత్రిక నేను ఎప్పుడు చదవలేను, చూడలేదండి, ఇతను మహాపురుషుడు, ఇతను ఈ విశ్వానికి పెద్ద గురువుగా, విశ్వగురువుగా, జగద్గురువుగా ప్రసిద్ధుడవుతాడు అని ఈ ఎస్ట్రాలజర్స్ చెప్పారు. అదే భక్తివినోద్ ఠాకూర్ వారిని జాగ్రత్తగా చూసుకుంటూ కొన్నాళ్ళ తర్వాత ఐదు నెలలు గడిచినాయి. జగన్నాథపురిలు రథయాత్ర ప్రారంభమైంది. ఆ రథం శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగిపోయిందంట. ఎంతోమంది ఆ రథాన్ని ఏమంటారు, పుల్లింగ్ ఏమంటారు దాన్ని, లాగడానికి ఎంతో ప్రయత్నించారు, కదలటల్లా రథం కదలట్లా, ఎంతో ఎంత ప్రయత్నం, ఒకరోజు, రెండు రోజు, మూడో రోజు ఏమైందంటే, ఆ చిన్నపిల్లవాడిని ఆ భక్తివినోద్ ఠాకూర్ వారు ఏం చేశారంటే, ఆ జగన్నాథుడి రథం మీద తీసుకెళ్లారు. ఆ జగన్నాథుడి యొక్క చరణకమలాల దగ్గర పెట్టినప్పుడు ఆ చిన్న శిశువుని, ఆ జగన్నాథుడి యొక్క ఆ గార్లెండ్, పూలమాల ఆ శిశువు మీద పడిందంట. పడంగానే వీళ్ళు అనుకున్నారు, ఇతనికి జగన్నాథుడి యొక్క కృప ఉన్నది అని అనుకున్నారు. అనుకొని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్ళి లోపల తీసుకురాగానే ఆ రథం కదలడం మొదలెట్టిందంట. చూడండి, భగవంతుడు భక్తుడి యొక్క దర్శనానికి ఏది చేయాలన్నా చేస్తాడంట. జగన్నాథుడు, ఎంతోమంది ఉన్నారు ఆ రథాన్ని లాగటానికి, లక్షల కొద్ది మంది ఉన్నారు, నేను కదలను, నా యొక్క భక్తుడు, నా యొక్క గుణగాతని ప్రపంచంలో ప్రచారం చేసే అటువంటి మహనీయుడు నా భక్తుడు నాడే, నా ప్రియ భక్తుడు నాడే, ఆ భక్తుడు దర్శనం చేసుకొని నేను ముందుకెళ్తాను, ఈ జగన్నాథుడి యొక్క భావన. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వారు ప్రార్థన చేసేవారంట. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆ జగన్నాథుడి ఆలయం వెనక విమలాదేవి అనే ఒక ఆలయం ఉంది, ఎవరో కాదు, దుర్గ. ఆ దుర్గాదేవి ఆధ్యాత్మిక దుర్గ. ఆ దుర్గాదేవి వలనే జగన్నాథుడు ప్రకటించాడు. అది ఒక స్టోరీ, జగన్నాథుడు ప్రకటికి వెనక ఒక స్టోరీ ఉంది, మహాప్రసాద్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఇప్పుడు చెప్పుకోం కానీ, ఆ జగన్నాథుడి ప్రకటించడానికి, ఇక్కడ ఈ అవతరించడానికి కారణం ఎవరంటే విమలాదేవి. ఈ విమలాదేవి జగన్నాథుడి యొక్క భోగాన్ని అర్పించిన తర్వాత ఫస్ట్ ప్రసాదం, జగన్నాథ్ ప్రసాద్, మహాప్రసాద్ ఎక్కడికి వెళ్తుందంటే విమలా దగ్గరికి వెళ్తుంది. ఈ విమలాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళంట భక్తివినోద్ ఠాకూర్ వారు, ఈ జగత్ని ఉద్ధరించే ఒక నాకు ఒక కుమారుడు కావాలి, నాకెంతోమంది కుమారులు అయ్యారు, అయినా ఈ ప్రపంచానికి ఉపయోగపడే అటువంటి ఒక బాలకుడు కావాలి అని ప్రార్థన చేస్తే శ్రీల భక్తివినోద్ సిద్ధాంత ఠాకూర్ వాళ్ళు పుట్టారు. పుట్టినప్పుడు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ అనుకున్నారంట, ఎవరో కాదు, ఈ విమలా దేవి యొక్క ప్రసాదం వలన పుట్టాడు కాబట్టి ఆ పేరేం పెట్టారు భక్తివినోద్ ఠాకూర్కి, విమలా ప్రసాద్ అన్నారు. ఈ విమలా ప్రసాద్కి ఒక ఎన్నెన్నో వ్యాఖ్యలు చెప్పచ్చు మనకి, విమలాదేవి యొక్క ప్రసాదం అని చెప్పచ్చు. అయినా ఈ విమలాదేవి యొక్క ప్రసాదం అని చెప్పినా అది విమలాదేవి యొక్క ప్రసాదం ఏమిటి, ఆ జగన్నాథుడి యొక్క ప్రసాదమే, మహాప్రసాదమే. ఆ జగన్నాథుడి యొక్క మహాప్రసాదం విమలాదేవి సేవించి ఈ జగత్తుకంతా మనకందరికీ మహాప్రసాదంగా అందుతుంది. ఇంకొక రకం చూడాలి అంటే ఈ శీల భక్తి సిద్ధాంత స్థాకుడు ఎవరో కాదు, జగన్నాథుడి యొక్క మహామహాప్రసాదం అన్నారు. విమలాదేవి యొక్క ప్రసాదం ఏమిటి కాదు, ఏమది జగన్నాథ్ యొక్క మహాప్రసాదం విమలాదేవి దగ్గరికి వస్తుంది. విమలాదేవి సేవించిన తర్వాత మనకొచ్చిందంది ఏమిటి, జగన్నాథుడి యొక్క మహామహాప్రసాదం అన్నారు. అట్లా ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు దాని గురించి. ఇంకా మనం చెప్పుకుంటే మనకు కొన్ని స్టోరీస్ కూడా చెప్పుకోవాలి ఆయన గురించి. ఇప్పుడు ఇట్లా జగన్నాథుడు విశేషమైన కృప, అట్లా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వశీల భక్తి సిద్ధాంత స్థాకూర్ ఆయన అన్నప్రాసన సెరిమనీ జరిగిపోయింది. జగన్నాథుడి యొక్క ప్రసాదం అక్కడే సేవించారంట. ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ తర్వాత. ఇప్పుడు ఏమైందంటే ఈ భవిష్యత్తులో భక్తి సిద్ధాంత స్థాకూర్ ఈ పిల్లవాడు ఏమవుతాడు దానికోసం ఒక చిన్న ప్రయోగం చేశారు. ఒక చోట ధాన్యాన్ని పెట్టారు, ఒక చోట ధనాలు పెట్టారు, ఇంకొక చోటు భాగవతం పెట్టారు, ఇంకో చోట ఏదో ఆడుకునే వస్తువులు పెట్టారు. ఆ పిల్లవాడికి ఏం తెలుసు, 4 నెలల పిల్లవాడంతే, వదిలేశారు ఎక్కడికి వెళ్తాడు అని. ఆ పిల్లవాడు పాక్కుంటూ భాగవతం దగ్గరికి వెళ్ళాడంట. ఆ భాగవతాన్ని ఆలింగించాడు. అంటే చిన్నప్పటి నుంచే శ్రీల భక్తిసిద్ధాంత స్థాకూర్ యొక్క విశేషత మనకు తెలుస్తుంది. అదే కాకుండా శ్రీల భక్తిసిద్ధాంత స్థాకూర్ 7 ఏళ్ళు అంతే. ఆ సమయంలో 2 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏమిటది, 1 బికాంటో అనే ఒక లాంగ్వేజ్, ఒక భాషని ఇన్వెంట్ చేశాడు. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ భాష ఉంటుంది, అది నేర్చుకోవటమే మన జీవితం చాలదు. ఒక భాషని క్రియేట్ చేయటం ఇది సాధారణం కాదు. ఆ లిపి, ఆ ఒక డయాక్రిటిక్స్, దానిలో ఉండే డిక్షన్ను అన్ని తయారు చేయటం ఈ సాధారణమైన పురుషుడు అడ్బికాంటో అనే భాషను తయారు చేశాడు. అదే కాకుండా శీల భక్తిసిద్ధాంత స్థాకూర్ వారు విమలాప్రసాద్ అప్పుడు 7 ఏళ్ల వయసులోనే శీల భక్తిసిద్ధాంత స్థాకూర్ భగవద్గీతను అంతా కంఠస్థం చేశాడు. భగవద్గీతను కంఠస్థం చేయటమే కాకుండా భక్తిలో ఠాకూర్ వారి ప్రవచనం ఇచ్చిన తర్వాత ఆయన కూర్చొని, ఆ చిన్న పిల్లవాడు 7 ఏళ్ల పిల్లవాడు కూర్చొని భగవద్గీత మీద ప్రవచనం కూడా ఇచ్చేవాడంట. 7 ఏళ్ల పిల్లవాడు, అది మన ఆచార్యులు. అదే కాకుండా కొన్నాళ్ల తర్వాత శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వారు ఆయన భక్తిసిద్ధాంత స్థాకూర్కి ఏం చేశారంటే తీర్థయాత్రలకు తీసుకెళ్లారు. ఆ తీర్థయాత్రలకు తీసుకెళ్తూ అన్ని చూపించారండి, ఈ తీర్థయాత్ర ఈ మహిమ ఏంటి, ఈ క్షేత్ర మహిమ ఏమిటి. తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకొని 30 ఏళ్ళు తర్వాత శ్రీల భక్తిసిద్ధాంత స్థాకూర్ ఇది చైతన్య చరితామృతానికి అనువాక్య భాష్యాన్ని రచిస్తూ ఆ భక్తివినోద్ ఠాకూర్లు ఎక్కడెక్కడ ఏది తీసుకెళ్లారో వాటి గురించి అన్ని దానిలో రాశారు. భక్తివినోద్ ఠాకూర్లు అని అనుకున్నారంట, ఇప్పుడు నా అబ్బాయి ఇప్పుడు వయసు అవుతుంది, చిన్న కురవాడుగా అవుతున్నాడు, అందుకని ఒకరోజు భక్తి భవన్ ని స్థాపనం చేయడానికి ఆ బిల్డింగ్ కట్టడానికి అక్కడ తవ్వుతుంటే ఆ భక్తి భవన్ ఆ తవ్వుతున్నప్పుడు కింద నుంచి ఒక కూర్మ విగ్రహం దొరికిందంట భక్తివినోద్ ఠాకూర్ వారికి. ఆ కూర్మ విగ్రహాన్ని అతని విమలాప్రసాద్కి ఇచ్చారు, భక్తివినోద్ ఠాకూర్ ఇచ్చారు. ఇచ్చి అన్నారంట, నువ్వు ఈ కూర్మ విగ్రహాన్ని చక్కగా నువ్వు పూజ చేయి, రోజు నరసింహ మంత్రాన్ని కూడా నేను ఇస్తాను, ఈ 2 మంత్రాలతో భగవంతుణ్ణి ఆరాధించు అని చెప్పారు. ఎందుకు, భక్తివినోద్ ఠాకూర్ వారు చెప్పారంట, చిన్న వయసులోనే అంటే 10, 11 ఆ ఏజ్లో ఆ పిల్లలకి గనక నరసింహదేవుడి యొక్క ఆరాధన, కూర్మదేవుడి యొక్క ఆరాధన, ఈ రెండు విగ్రహాల యొక్క ఆరాధన గనక నేర్పిస్తే పిల్లలకి ఏమవుతుందంటే ఆ నరసింహదేవుడి యొక్క కృప వలన, ఆ దయ వలన ఈ కామక్రోధాలు హృదయంలో నుంచి పారిపోతాయి. కామక్రోధాలని జయించే శక్తి సామర్థ్యం కలుగుతుందంట. ఇంకొకటి కూర్మ విగ్రహం వలన ఏమిటి, ఆ భక్తిలో ఉండే స్థిరత. ఎందుకంటే మన స్వభావం ఒకరోజు భక్తి ఓ చక్కగా చేస్తాం, ఇంకో రోజు ఆలస్యంగా పడిపోతాం, నిరుత్సాహంగా ఉంటాం. ఈ స్థిరత గనక ఉండాలి అంటే భక్తిలో ఈ కూర్మదేవుడిని ఆరాధించాలి, కూర్మదేవుడిని పూజించాలి. అందుకని భక్తులను ఠాకూర్ వారు ఈ రెండు విగ్రహాలని ఆయనకి ఇచ్చారు. అట్లా శ్రీల భక్తివత్సల ఠాకూర్ వారు భక్తివినోద్ ఠాకూర్ వారికి ఏమైందంటే పూరిలో ఆయన ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఉంటూ ఈ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేవాళ్ళు. ఆ సమయంలో శ్రీల భక్తివత్సల ఠాకూర్ వారికి ఏమైందంటే అక్కడ లోకల్ పూరిలో ఒక పెద్ద ఫేమస్ పర్సన్, కీర్తి చెందిన ఒక ఆచార్యుడు, గౌడీయ సంప్రదాయమే అయినా అపసంప్రదాయం. అపసంప్రదాయం అంటే ఏంటంటే చూడటానికి గౌడీయలాగా ఉంటారు, అవుతే గౌడీయ కాదు వాళ్ళు. హృదయంలో గౌడీయ భావన, చైతన్య మహాప్రభు యొక్క ఒక సిద్ధాంతానికి విరుద్ధ సిద్ధాంతాన్ని స్థాపన చేసేవాళ్ళు. బయట నుంచి చూస్తే కనిపిస్తుంది చైతన్య మహాప్రభు నామస్మరణ చేస్తారు, భగవంతుడు నామం కూడా చేస్తారు, హరికృష్ణ మంత్రం ఉచ్చారణ చేస్తారు, అయితే ఈ అపసంప్రదాయాన్ని తట్టుకోలేకపోతున్నాడు. భక్తివత్సల ఠాకూర్ వారు వారి ఎట్లు చాలా దైన్య స్వభావం కలిగిన వాళ్ళు అయినా సింహగురు, ఈ విరోధాత్మకమైన స్వభావం అండి. ఒకచోటు చూడాలి అంటే శ్రీ భక్తివత్సల ఠాకూరు అత్యంత దైన్య స్వభావం కలిగిన వాళ్ళు. ఆయన శిష్యులు గనక వచ్చి దండం పెడితే ప్రభుపాలు వారు కూడా, అంటే భక్తివత్సల ఠాకూర్ వారు కూడా దండం పెట్టేవాళ్ళంట. శిష్యులు దండం పెట్టి ఆయన దగ్గరికి వస్తే భక్తివత్సల ఠాకూర్ చెప్పాడు, దాసోస్మి అని చెప్పేవాళ్ళంట. అతని శిష్యుల్ని పేరుతో పిలిచేవాళ్ళు కాదు, ఎట్లా పిలిచేవాళ్ళు, దాసోస్మి, నేను ఈ దాసుడిని ఏ సేవ ఉందో చెప్పండి అని చెప్పాడంట. ఒక గురువు గారు శిష్యుడి దగ్గరికి వచ్చి నేను నీ దాసుడిని, ఏదన్నా సేవ ఉందే అని చెప్పటం ఇది సాధారణం కాదు. చేత భక్తివత్సల ఠాకూర్ వారు చెబుతారు ఒక చోటు, నా గురువు గారు మూడు ఆజ్ఞలు ఇచ్చారు దీక్ష పుచ్చుకున్నప్పుడు, నాకు మూడు ఆజ్ఞలు ఇచ్చారంట. ఒక ఆజ్ఞ ఏమిటంటే నువ్వు శిష్యుల్ని చేసుకోవద్దు, ఒకటి. ఇంకొకటి నువ్వు కలకత్తా వెళ్ళవద్దు, మూడోది నువ్వు జనసాంగత్యాన్ని త్యాగం చేయి, ఒంటరిగా ఉండు అని మూడు ఆజ్ఞలు ఇచ్చారంట. భక్తివత్సల ఠాకూర్ వారు స్వయంగా చెప్పారు. అది చెప్పి ఆయన అన్నారు, ఈ మూడు ఆజ్ఞల్ని నేను తిరస్కరించాను, పాలిస్తూ తిరస్కరించానన్నారు. ఎట్లా అండి, మీరు చూస్తే భక్తివత్సల ఠాకూర్ ఈ మూడు ఆజ్ఞల్ని, గౌరకిశోర దాస్ బాబాలు ఇచ్చిన మూడు ఆజ్ఞల్ని ఆయన ఏం చేశారు, బహిరంగంగా కనుక చూస్తే తిరస్కరించారు. ఎంతో మంది శిష్యులు చేశారండి. శీల భక్తివత్సల ఠాకూర్లు ఆ శిష్యులు యొక్క లెక్క చూడాలి అంటే ఒక గౌడీ అంట ఆయన శిష్యులు ఏదో ఎవరు అక్కడ ఏ డేటాబేసు, ఈ మధ్య అందరూ మన గురుగారు అందరూ డేటాబేస్ పెట్టుకుంటారు శిష్యుల డేటాబేసు. ఆ టైంలో ఎటు డేటాబేస్ అంటే ఉండేవది కాదంట. బీవి గోవింద్ మహారాజ్, భక్తివైభవ పూరి మహారాజ్, ఆయన చెప్పారు. ఆయన క్లాస్తో ఒకరోజు కూర్చున్నాను, ఎన్నో 20 సంవత్సరాల క్రితం. ఆయన చెప్పాను, మా గురువు గారు 100,000 మంది కంటే ఎక్కువ శిష్యుల్ని చేసుకున్నారు అన్నాడు. ఏ ఊరికి వెళ్తే, ఒక ఊరికి వెళ్ళారంట పూరి మహారాజ్ చెప్పారు, ఆ ఊరికి వెళ్తే భక్తివత్సల ఠాకూర్ ఒకేసారి వెళ్ళారు ఊరికి, ఓ పల్లెటూరు, చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్తే 1 గంట ప్రవచనం ఇచ్చిన తర్వాత మొన్నాడు బయలుదేరబోతుంటే ఆ ఊళ్ళో ఉన్నందరూ వచ్చారంట, వచ్చి మీ శిష్యత్వాన్ని గ్రహించాలి అంటే భక్తివత్సల ఠాకూర్ అదే సమయంలో యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరికి దీక్ష ఇచ్చారంట అని చెప్పారంట. నేను దీక్ష ఇస్తున్నాను, మీరందరూ ఇవాళ నుంచి 64 రౌండ్స్ చాంటింగ్ చేయాలని చెప్పారంట. ఒక ప్రవచనం చాలు అంతే, ఏదో గంట గంటలు చెప్పడం అవసరంలా, ఒక ప్రవచనం అంత ప్రభావం. అంటే ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు. గురువుగారు ఏం చెప్పారు, గౌరకిశోర్ దాస్ బాబా చెప్పారు భక్తివత్సల ఠాకూర్ వారికి, నువ్వు శిష్యుల్ని చేసుకోవద్దు. ఆయననే ఆయన శిష్యుల్ని చేసుకున్నాడు. బహిరంగంగా చూసుకుంటే ఆ గురువుకి అవజ్ఞ చేసినట్టే అనిపిస్తుంది. ఆయన భక్షణ శాఖలు వారు ఆయన ఆజ్ఞని, మా గురుగారు ఆజ్ఞని తిరస్కరించాను అని కనిపిస్తుంది, కానీ తిరస్కరించాల. నేను శిష్యుల్ని చేసుకున్నా, నా శిష్యుల్ని నేను నా గురువుగా భావిస్తున్నాను. అందుకని నా శిష్యులు వచ్చినప్పుడు ఎప్పుడొచ్చినా నువ్వు నా శిష్యుడివి అని ఎప్పుడు సంబోధించాల, నేను నీ దాసుడిని అని సంబోధించా. కాబట్టి నేను లక్షల కొద్ది మందికి దీక్ష ఇచ్చినా నేను శిష్యుల్ని చేసుకోవాలని గురువుని చేసుకున్నాను అన్నాడు. చూడండి ఏ ఎటువంటి భావన, నేను శిష్యుల్ని చేసుకోవాలని నేను గురువుని చేసుకున్నా అన్నా. అందుకని నా గురువు ఆజ్ఞను కూడా పాలించాను, ఆ గురువు యొక్క హృదయంలో ఉండే ఆ భావనను కూడా అర్థం చేసుకున్నాను అన్నాడు. రామానుజాచార్యులు వరకు చెప్పారు. శ్రీ భక్షణ స్థాకులు ఒక ప్రవచనంలో చెబుతారు, రామానుజాచార్యులు ఆయన గురువు యొక్క ఆజ్ఞను తిరస్కరించారు కదా, తిరుకోష్టియూర్ అనే ఆ చోట్ల గోష్ఠిపూర్ణ నుంచి ఈ తిరుమంత్రాన్ని తీసుకొని ఆ గురుగారు చెప్పారు, ఈ మంత్రం చాలా సీక్రెట్, ఎవరైతే కామక్రోధాలని జయించారో వాళ్లే జపం చేయాలి, అది చేయకపోతే అది కనుక అది పాటించాలి, చాలా పవిత్రమైనది మంత్రం, ఎవరికి చెప్పదు, ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ అని చెప్పారు. ఉన్న రామానుజాచార్యులు ఏం చేశారు, తీసుకొని రాగానే ఆ గుడి పైకి వెళ్ళి అందరినీ పిలిచి అందరి చేత ఈ మంత్రాన్ని జపించారు. తిరుకోష్ఠియూర్లో తెలిసింది గోష్ఠి పూర్ణకి, ఆ కోపంతో వచ్చి నా ఆజ్ఞను తిరస్కరించావు నువ్వు, తెలుసా దీనికి పరిణామం ఏముంటుందంటే, రామానుజాచార్యులు అన్నారు నాకు తెలుసు నరకానికి వెళ్తాను, తెలిసినా కూడా ఎందుకు చేశావంటే నేను నరకానికి పోతాను, నేను చేసిన ఆ తప్పు వలన వీళ్ళందరూ వైకుంఠానికి పోతే నేను నరకానికి పోయి అక్కడ సుఖంగా ఉంటాను. అది చూసి తిరుకోష్ఠియూర్ నంబి గోష్ఠి పూర్ణ రామానుజాచార్యని కౌగిలించుకొని, నేను నీ మంత్రోపదేశం చేశాను, మంత్రోపదేశం చేసి నీకు ఆజ్ఞ ఇచ్చాను, ఆజ్ఞతో పాటు ఇంకొక మాట నేను చెప్పకుండానే ఉన్న మాట నువ్వు తెలుసుకున్నావు, నువ్వు నిజమైన శిష్యుడు అన్నారు. నిజమైన శిష్యుడు గురువు యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు, అతడు నిజమైన శిష్యుడు. రూపాలు వారు భక్షణ స్థాకరుల యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాళ్ళు. ఆ టైంలో గౌడీ మఠంలో ఉండే సన్యాసులు అందరూ చెప్పేవాళ్ళంట ప్రభుపాద వారికి, అభయ్ బాబు నువ్వు నీకు ఒక టెంపుల్ ఇస్తావు, దానికి మేనేజర్ అయిపో, ప్రెసిడెంట్ అయిపో అన్నారు ప్రభుపాద వారు అనేవాళ్ళు. నేను ఒక సింపుల్ ఒక భక్తులాగా వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ జీవితం ఏం చేయాలి. ఒకసారి సుందరానంద ఆయన ప్రభుపాద భక్షణ స్థాకరులు ఒక శిష్యుడు, ప్రముఖమైన శిష్యులు, ఆయన భక్షణ సాగర్ దగ్గరికి వెళ్ళారంట. అభయ్ బాబు ముందు ఈయనకి ఒక టెంపుల్ ఇచ్చేయండి, మేనేజ్మెంట్కి ఇచ్చేయండి, ఈయన చాలా చక్కని భక్తుడు, ఎంతోమంది చక్కగా మేనేజ్ చేయగలడు, బుద్ధిమంతుడు కూడా. మనం ఏ ఒక బాంబేలో ఏదో టెంపుల్ని మేనేజర్గా చేద్దాం అని భక్షణ సాగర్ చెబితే, భక్షణ సాగరు ఒక నవ్వుతూ ఆయన చెప్పారంట. ఏం చెప్పారు, ఆ కాలం వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడులే, ఆయన చేస్తాడులే, టైం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. అంటే భక్షణ స్థాకర్ వారికి తెలుసు ప్రభుపాద వారు ఏం చేసేవాళ్ళు, అంటే భక్షణ స్థాకర్ యొక్క హృదయాన్ని తెలిసిన వాళ్ళు, గురువు యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు శిష్యుడండి. ఇదొకటి. రెండు ఆజ్ఞ ఏమిటి, నువ్వు కలకత్తా వెళ్ళొద్దు, అదే చెప్పింది గౌరకిషోర్ దాస్ బాజీ మరి భక్షణ స్థాకర్ ఏం చెప్పారు, నువ్వు కలకత్తా వెళ్ళొద్దు అని చెప్పి భక్షణ స్థాకర్ అన్నారు. ఆ కలకత్తాలో నేను కలకత్తా వెళ్ళలేదు, ఎక్కడ ఎట్లా వెళ్ళలేదండి అంటే, అక్కడ పెద్ద ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ చేశారు, హజ్ చేశారు, ఇది చేశారు, బాగ్ బజార్లో అద్భుతమైన మందిరాన్ని గుడిని కట్టారు. భక్షణ సాగు చెప్పారు, మనం ప్రచారం చేయాలి, గుడి కట్టాలి, మఠాన్ని ఓపెన్ చేయాలంటే ఆ కలియుగంలో ఉండే హెడ్ క్వార్టర్ ఉంది కలకత్తా, అక్కడ ఓపెన్ చేయాలన్నారు. ఈ గురువుని ఆజ్ఞని తిరస్కరించింది అవుతుందా, భక్షణ సాకుల్లో అన్నారు, నేను తిరస్కరించలేదు, నేను కట్టిన గుడి ఉందే బాగ్ బజార్లో, ఆ గుడి కలకత్తాలో లేదు, వైకుంఠంలో ఉందన్నారు. అందుకని నేను కలకత్తా వెళ్ళలేదు, వైకుంఠానికి వెళ్ళాను. ఇది రెండు ఆజ్ఞ. మూడు ఆజ్ఞ ఏమిటి, మీరు ఒంటరిగా ఉండాలి అన్నారు. మీరు జనసంఘం చేయకూడదు, ఒంటరిగా ఉండాలి అని చెప్పారు. అది చూస్తే వక్షన్ స్థాకర్లు ఎక్కడికక్కడ లేరంటే, మనం చూసు చెప్పుకుని కూడా చెప్పుకోలేమండి. ఏ ఊరికి పోతే ఆ ఊరికి వెళ్ళేవాడు. ఒకసారి వక్షన్ స్థాకర్కి ఆ సౌత్ ఇండియా టూర్ అంతా అయిపోయిన తర్వాత ఈ మద్రాసులో థియోసాఫికల్ సొసైటీ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, అదంత యాక్టివ్ కాదు. ఆ టైంలో థియోసాఫికల్ సొసైటీ అంటే ఆ ప్రాంతం నుండి ఆ ఊర్లో ఉండే చాలా పెద్ద పెద్ద విద్వాంసులు, అరిస్టోక్రాటిక్ పీపుల్ వాళ్లే ఆ దానికి మెంబర్ సదస్యులు కావచ్చు. థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్దది, ఎస్టీమ్డ్ సొసైటీ, ఇప్పుడు రోటరీ లైన్స్ అని ఉండేవే అటువంటి దానిలో అది చాలా పెద్ద థియోసాఫికల్ సొసైటీ అంటే. వాళ్ళు శిల భక్షణ సాకర్ని పిలిచారు, మాకు మా మీటింగ్ ఉంది, దాన్ని మీరు ప్రవచనం ఇవ్వడానికి రండి అన్నారు. అది వినంగానే భక్షణ స్థాకులు వారు ఎన్నెన్నో ప్రవచన కార్యక్రమం ఉంటే అవన్నీ మానేసి కేవలం ఒక్క గంట ప్రవచనం చేయడానికి కలకత్తా నుంచి ట్రైన్ తీసుకొచ్చారండి ఎక్కడికి, మద్రాసు. ఆ టైంలో కలకత్తా నుంచి మద్రాసు రావాలంటే 3 రోజులు పట్టేది. ఆ ట్రైన్ను ఆ కంపార్ట్మెంట్స్ కూడా చూడండి ఎట్లా ఉంటాయి, ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ ఏ థర్డ్ క్లాస్ కూర్చొని అక్కడ వచ్చారు. ఓన్లీ టు గివ్ 1 అవర్ లెక్చర్. ఎక్కడ తీయోసాగల్స్ ఉంటారు ఆ కలకత్తా మెడ్రాస్లో ట్రైన్ ఆగంగానే వీళ్ళందరూ స్వాగతం చేయడానికి వచ్చారు. వచ్చి వక్షణ స్థాకర్కి అన్నారంట, మీరు రండి, మీకోసం చక్కగా అరేంజ్మెంట్ చేశాం, మీకు ఒక బంగ్లా అరేంజ్ చేశాం, అక్కడ మీరు చక్కగా రెస్ట్ తీసుకొని స్నానమానం చేసి రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం అన్నాడు. వక్షణ స్థాకర్ ఆ సన్యాస దండను అక్కడ పెట్టి, నేను ఇక్కడ ఆ బంగ్లాలో రెస్ట్ తీసుకోవడానికి రాలా, ఆ థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ ఉంది చెప్పండి, అక్కడ ప్రవచనం ఇవ్వడానికి వచ్చాను. వేర్ ఈజ్ దట్ థియోసాఫికల్ సొసైటీ అన్నాడు. వేర్ ఈజ్ దట్, అది సింహగురు ఆ లక్షణం అది. అక్కడికి వెళ్ళి ఆయన ఒక ప్రవచనం ఇచ్చాడు. హీ జస్ట్ స్పోక్ ఫర్ నాన్ స్టాప్ 2 అవర్స్. ఆయనకి ఇచ్చిన సమయం గంటే, 2 గంటలు ఆపకుండా ప్రవచనం ఇచ్చాడండి. ప్రవచనం ఇచ్చిన తర్వాత వక్షణ స్థాకులు వారు అందరూ కదల్లా మెదల్లా అందరూ అట్లాగి చూస్తున్నారు. లాస్ట్లో వక్షణ స్థాకులు వారు ఎనీ క్వశ్చన్స్ అన్నారు. ఏమైనా క్వశ్చన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, అందరూ ఒకళ్ళు చూస్తున్నాయి, ఏం క్వశ్చన్స్ లేవు. ఒకతను ఉంచున్నాడు, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అన్నాడు. ఏమిటి అని, యూ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ మెడ్రాస్, ఐ విల్ గివ్ యూ ద ల్యాండ్ యూ బిల్డ్ ఎ టెంపుల్ దేర్ అన్నాడు. వేర్ యూ వాంట్ ఎ ల్యాండ్ అన్నాడు. ఇప్పుడు కలకత్తా మద్రాసుతో గౌడీ మఠం ఉంది, ఎక్కడ టీ నగర్ రాయపేట, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అది, అది సెంటర్ ఆఫ్ ద సిటీ. అక్కడ ది గివ్ ల్యాండ్ బిల్డ్ టెంపుల్. మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ అంటే చాలా బుద్ధిమంతులు గౌడీ మఠంలో ఉండే సన్యాసుల్లో బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ భక్షణ సార్ చెప్పారు ఆ మద్రాసు గౌడీ మఠంలో ఉన్నామని చెప్పారు. అక్కడ ఉండి మీరు పుస్తకాలను రచించండి రాయమని చెప్పారు. ఈ భక్షణ స్థాకర్ ఏంటంటే ఆ జనసంఘం వద్దని చెప్పారు కదా, ఎక్కడ పోతే ఆ మీటింగ్ ఉంటే అక్కడ ఎక్కడైనా ఆయనకి అవకాశం కనుక ఉంటే, కృష్ణుడిని చెప్పాలని అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పేవాడు. గురుగారు ఏం చెప్పారు, జనసంఘం చేయొద్దు అన్నారు. జనసంఘం చేయలా, అయినా జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. సంఘం చేయటానికి వెళ్ళలా, సంఘాన్ని ఇవ్వటానికి వెళ్ళారని చెప్పారు. అందుకని ఈ 3 ఆజ్ఞలు, 1 ఏంటి, ఫస్ట్ ద వన్ శిష్యులు చేసుకోవద్దు, ఇంకొకటి కలకత్తా వెళ్ళొద్దు, 3వది జనసంఘం చేయొద్దు. ఈ 3కి బహిరంగంగా చూడాలంటే ఈ 3 ఆజ్ఞల్ని ఈ గురువు యొక్క ఆజ్ఞని పాలించాల బహిరంగంగా, అంతరంగంగా చూడాలంటే ఈ 3 ఆజ్ఞల్ని చక్కగా పరిపాలించిన ఆయన ఈ వక్షణ స్థాకర్ వారు. అట్లా వక్షణ స్థాకర్ వారు 15 ఇయర్స్ ఏజ్, ఆ 15 ఇయర్స్ ఆ ఏజ్ సంవత్సరంలోనే వక్షణ స్థాకర్ వారికి ఈ టైటిల్ వచ్చింది. ఏమిటిది, సిద్ధాంత సరస్వతి అనే టైటిల్. ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఎంత విద్వాంసుడంటే ఆ సమయంలో ఉండే ఆ టీచర్స్ ఉన్నారు, ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అదిరిపోయేవాళ్ళంట. ఇటువంటి ప్రచండమైన విద్వత్త, అది సూర్యసిద్ధాంతం అనే ఆ గ్రంథం ఉంది, సంస్కృత భాషలో ఉంది, అది అర్థం చేసుకోవటమే కష్టం, అర్థం చేసుకోవటమే కష్టం. వశిష్ఠ ఠాకూర్ దాన్ని బంగ్లా భాషలో అనువాదం చేసి దాని మీద వ్యాఖ్య కూడా ఇచ్చారంట. అటువంటి మహనీయుడు మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. అదే కలకత్తాలో ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నారంట, నువ్వు ఈ సంస్కృతని నేర్చుకో, వ్యాకరణాన్ని నేర్చుకో, తర్వాత మీకు ప్రొఫెసర్గా మీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు చాలా చిన్న కురవాడవైనా నేను స్పెషల్ రికమెండేషన్తో నిన్ను ప్రొఫెసర్ చేద్దాం. ఆ టైంలో ఒక భారతీయుడిని ప్రొఫెసర్గా చేయటం అంటే ఆ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కనుక చెబితే అప్పుడే అవుతుంది. అట్లా ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళే ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. భారతీయుల్ని ప్రొఫెసర్గా చేయాలి అంటే వాళ్ళ స్పెషల్ రికమెండేషన్ ఉండాలి, అప్పుడే చేయాలి, అప్పుడే చేయగలిగేవారు. ఆ ఒక్క హోదా ఆయనకి వేడుకున్నాడు. నాయన సంస్కృతం ఈ ఎగ్జామ్ పాస్ చేయి, నువ్వు ఎంఏ ఎగ్జామ్ పాస్ చేయి, నీకేదో పెద్ద కష్టం కాదు, చెయ్యంగానే నువ్వు ప్రొఫెసర్ అయిపోతావు. వక్షాన శాఖలు అనుకున్నానంట, ఇంకొక 6 నెలలు మాత్రమే ఆ చదువు, ఆ కాలేజ్ వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, చదువు మానేశాడు. తర్వాత ఒకసారి ఎవరో అడిగారంట శిలభక్షణ స్థాయి, మీరు చదువు ఎందుకు ఆపేశారండి, 6 నెలల్లో మీకు ఆ డిగ్రీ వచ్చేది కదా ప్రొఫెసర్ అయ్యేవాళ్ళు అంటే, ఆయన అన్నాడంట భక్షణ స్థాకుల వారు, నేను నాకు గనక నేను చదివిన వాడిని అవుతే, చదువుకున్నవాడిని అవుతే, పెద్ద ఉద్యోగస్తుని అవుతే నాకు ఒక భయం, ఆ చుట్టుపక్కల ఉండే ఆ చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ ఈ అబ్బాయి చాలా మంచివాడండి, చాలా యోగ్యత కలిగిన వాడు, మా అమ్మాయికి మా ఈ అబ్బాయికి ఇస్తే బాగుంటుందేమో అనుకుంటారు. ఆ భయం వేసింది నాకు, ఈ సంసారంలో చిక్కుకుంటాను అనే భయం వేసింది, అందుకనే మానేశాను ఆయన. ఈ ప్రపంచంలో నేను యోగ్యుడుగా అందరూ భావిస్తే నా మీద అందరి కళ్ళు ఉంటాయి, ఇప్పుడు నేను కనుక చదువు లేకపోతే ఉద్యోగం లేకపోతే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకుంటారు, ఇతను పట్టించుకోరు, అందుకని నేను చదువు మానేసా అని చెప్పాడు. ఇది ఒక మంచి మాట, మనం కూడా నేర్చుకోవచ్చు, బ్రహ్మచారం కూడా చదువు మానేసాడు చేసుకుంటాం. మీరు కనుక చదువుకుంటే అరే అందరు ఉంటారు, అరే తను చదువుకున్నావు నువ్వు చాలా యోగ్యుడివి, భౌతిక ప్రపంచంలో యోగ్యుడివి అంటే ఏమిటి, నా నువ్వు వివాహానికి యోగ్యుడివి, ఇల్లు కట్టడానికి యోగ్యుడివి, ఆ దానికి యోగ్యుడు, ఫకీర్ని ఎవరు పుచ్చుకోవరు, ఎవరు దే విల్ నాట్ టాక్ అబౌట్ ఏ పర్సన్ యూజ్లెస్ కదా. ఇది వక్షణ స్థాకర్ వాళ్ళ ఆయన ఒక విచారం, ఇస్ ఎ వెరీ స్పెషల్ పర్సనాలిటీ. అది ఎన్నెన్నో మాటలు చెప్పుకోవచ్చు, కానీ ఇలా భక్షణ స్థాకర్ గురించి ఆయన గురువు యొక్క దీక్ష, శిల భక్షణ ఠాకూర్ వారికి చాలా ఒక రకంగా భయం వేసేది. నా పుత్రుడు ఇంత బుద్ధిమంతుడు, పెద్ద స్కాలరు, అన్ని రకాలు ఆయన అర్హత యోగ్యత ఉన్నది, అవుతే ఒక భయం, ఈ యొక్క యోగ్యత వలన, ఇటువంటి గుణాల వలన అహంకారం రాకూడదు. అందుకని భక్తివినోద్ ఠాకూర్ వారు చెప్పారు, నువ్వు శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకున్నారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి చదువు రాదు అని చెబుతారు, అంటే పెద్ద చదువు రాదు. ఆయన దగ్గర ఎప్పుడు 2 పుస్తకాలు ఉండేవి, ప్రేమ్ భక్తి చంద్రిక, ఇంకోటి ప్రార్థన. ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ద్వారా రచించిన ఈ 2 గ్రంథాలు శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎల్లప్పుడు ఉండేదంట. ఆయన చెప్పేవారు, ఒకసారి గౌర్ కిషోర్ మహారాజ్ దగ్గరికి వచ్చారంట, ఓ బంగాళీ అతను వచ్చి చెప్పాడంట, మహారాజ్ గౌర్ కిషోర్ దాస్ బొమ్మ బాబాజీ కృష్ణ ప్రేమ్ కృష్ణ ప్రేమ్ అన్నాడంట. గౌర్ కిషోర్ దాస్ బొమ్మ అన్నంట, 2 పైసా అన్నారంట. కృష్ణ ప్రేమ్ 2 పైసా అంటే, నువ్వు ఆ పుస్తకాల షాప్కి వెళ్ళు, ఆ టైంలో 2 పైసలకి ఈ ప్రేమ్ భక్తి చంద్రిక ప్రార్థన అని 2 గ్రంథాలు వస్తాయి, అది చదువుకో. ఆ గ్రంథం నుంచి మనం శ్రీ గురు చరణ పద్మ అది పాడతాం రోజు, అది కనుక రోజు మనకు పాడితే చాలు ఆ ప్రేమ 2 పైసా వచ్చేస్తుందంటే. కృష్ణ ప్రేమ కలుగుతుంది మనకి. ఆ టైంలో శీల భక్షణ స్థాకరులు వారు వెళ్ళారు. ఆ దీక్షని గ్రహించడానికి వెళ్ళి దండం పెట్టి నిన్ను నన్ను గురువుగా శిష్యుగా స్వీకరించండి అంటే గౌరకిషోర్ బాబు అన్నారు స్వీకరిస్తానులే, రేపు రా ఇప్పుడు టైం లేదన్నారు. మళ్ళీ రేపు వచ్చారు. ఇంకో అది కూడా అరే నేను ఇంకా మొన్న రేపు రా నేను చైతన్య మహాప్రభుని అడిగి చెబుతాను ఏం చేయాలి నీతో శిష్యుని గ్రహించాలా లేదా అని అడిగి చెబుతాను. అట్లా ఒకటిసారి రెండుసార్లు మూడుసార్లు 16 సార్లు వెళ్ళారండి. 17వ సారి వెళ్ళారు. ఆ 17వ సారు వెళ్ళినప్పుడు శీల భక్షణ స్థాకులు అడుగుతున్నారంట, మీరు గనక దీక్ష ఇస్తే నేను నా జీవితాన్ని ఉంచుకుంటాను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. మీ నుంచి మాకు దీక్ష కనుక దొరకపోతే, మీరు నన్ను శిష్యుడిగా గ్రహించకపోతే నా ప్రాణాన్ని వదిలేస్తాను, నా జీవితానికి ఎందుకు ఏం లాభం లేదు అని అంట. గౌరకిషోరదాస్ స్వామి అంట నేను మర్చిపోయాను, ఆ కృష్ణుడిని అడిగి చెబుతాను అన్నారు. అప్పుడు భక్షణ స్థాకులు వారు అన్నారంట, ఆ కృష్ణుడి స్వభావం మీలో కూడా వచ్చింది, ఆ కృష్ణుడు కూడా వాడి మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేరు గోపికలు, మిమ్మల్ని మీరు ఆ కృష్ణుని భజిస్తారు కాబట్టి మీరు కూడా అటువంటి స్వభావం వచ్చింది, మీ మీద మీరు కృష్ణుడు అడుగుతారు ఆ కృష్ణుడు చెబుతారు అని ఆ నమ్మకం పోయింది, మీరు ఇవాళ దీక్ష ఇవ్వాల్సిందే అన్నాను. అప్పుడు గౌరకిషోర్ బాబు అన్నారంట, ఆ గంగా దగ్గరికి వెళ్ళన్నాను, వెళ్ళి మట్టి తీసుకురా అన్నారు. ఆ మట్టి తీసుకొచ్చారు, చేతికి ఇచ్చారు. ఆ మట్టిని ఆ చేతిలో పెట్టుకొని గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజు ఆ మట్టిని భక్షణ స్థాకరం మీద వేసి ఏం చెప్పారు, ఇవాళ నుంచి నీ పేరు వార్షభానవి దేవి దయిత దాస అని చెప్పారు. వార్షభానవి దేవి దయిత దాస అని దీక్ష ఇచ్చారు. అంటే ఈ గురువు నుంచి దీక్షని గ్రహించడానికి ఎంత మనలో తత్పరత ఉండాలో అది ఆయన స్వయంగా నేర్పించారు. భక్షణ స్థాకరు పెద్ద విద్వాంసుడు, గౌరకిషోరదాస్ బాబు అంత విద్వాంసుడు కాదు. అయితే మన విద్వత్తం ముఖ్యం కాదు, మన హృదయంలో ఉండి ఆ ప్రేమ అది ముఖ్యం. భగవంతునిలో కృష్ణ ప్రేమ ఎంత ఉన్నదో అది ముఖ్యం, కానీ మనం ఎంత చదువుకున్నామో, మనం ఎంత బుద్ధిమంతులమో, మనం ఎంత గుణవంతులమో, మనం ఎన్ని ఎంత సంపాదించామో అది ముఖ్యం కాదు, కృష్ణ ప్రేమ ముఖ్యమని చూపించారు గౌరకిషోరదాస్ బాబు మహారాజు. ఆయన శరీరం త్యాగం చేసినప్పుడు ఆ సమయంలో ఉండే ఎందరో బాబాజీలందరూ ఈ గౌరకిషోరదాస్ బాబాజీ మహారాజు యొక్క ఆ ఒక్క దివ్యమైన శరీరాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ సమాధిని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు భక్షణ స్థాకులు వారు అన్నారంట, వెళ్ళి మీరెవరికి అటువంటి యోగ్యత లేదన్నారు. వాళ్ళందరూ నాటి ఎందుకు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి మేము కూడా మేము శిష్యులేమన్నారు. అంటే మీరు శిష్యులైనా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ నైష్టికి బ్రహ్మచారి, అతని శరీరాన్ని స్పర్శ చేసి సమాధి చేసే సమాధిలో స్థాపించే అధికారం నాకుంది, మీరులో ఎవరన్నా దావాగా చెప్పగలిగితే బ్రహ్మచారులు నైష్టిక బ్రహ్మచారుల్ని వాళ్ళు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళచ్చు అన్నారు. ఎవ్వరూ పొందుకురాల, మీలో ఎవరన్నా 10 సంవత్సరాల నుంచి బ్రహ్మచారిగా ఉంటే వాళ్ళు ఈ శరీరాన్ని స్పర్శ ఎవ్వరు ముందుకు రాలా. 1 సంవత్సరంగా బ్రహ్మచారిగా ఉంటా మీరందరిలో ఎవరన్నా ఒకళ్ళైనా ఈ శరీరాన్ని తీసుకెళ్ళొచ్చన్నారు, ఎవరు ముందుకు రాలా. 1 సంవత్సరం వదిలేయండి, 1 నెల ఎవరన్నా మీరు బ్రహ్మచర్యం పాలన చేశారా అప్పుడు మీరు రావచ్చు. 1 నెల వదిలేయండి, 15 రోజులు ఎవరు రాలా. 1 వారం ఒకరోజైనా ఎవరన్నా మీరు బ్రహ్మచర్యం పాలన చేస్తుంటే వాళ్ళు మీరు వచ్చి తీసుకెళ్ళండి, ఎవరు రాలా. అంటే ఆ బాబాజీలు అటువంటి వాళ్ళు. భక్షణ స్థాకరు స్వయంగా ఈ గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క శరీరాన్ని ఆయన చేతుల్లో ఎత్తుకొని ఆ ప్రజపట్టణం నవద్వీప్కి నవద్వీప్ అనే ఏరియాకి వెళ్తుంటే సమాధి చేయడానికి వాళ్ళందరూ అన్నారంట, గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆఖరి కోరిక ఆయన మాకు చెప్పారు, అందరు చెప్పేవాళ్ళు అంట. నా శరీరం త్యాగం చేసిన తర్వాత నా మీద దయచేసి, గౌరకిషోరదాసు అని చెప్పాను, నా మీద దయచేసి నా శరీరాన్ని ఈ నవద్వీపులో మాయాపూర్లో ప్రతి ఒక్క వీధిలోనూ దాన్ని దాన్ని లాక్కుంటూ వెళ్ళండి. ఆ నవద్వీప్ యొక్క ఆ దుమ్ము ఉన్నదే, ఆ ధూళి ఉన్నదే, ఆ ధూళితో నా శరీరం పవిత్రం అవుతుంది అని, అది నా కోరిక, అది కొని మీరు చెయ్యండి అని చెప్పేవాళ్ళంట. ఈ బాబాజీలు అందరూ చెప్పారు భక్తిశ్రవణ ఠాకూర్కి, మన గురువు గారి ఇది కోరిక, అది నెరవేర్చాలి, నువ్వు ఇట్ట తీసుకెళ్ళకూడదు, మీరు ఆ చేతిలో తీసుకెళ్ళకూడదు, ఆ శరీరాన్ని మీరు ఆ డ్రాగ్ చేసుకు వెళ్తూ వెళ్ళాలి, అది అది కోరిక అని ఆయన చెప్పారు. అందరు మీకు తెలుసా, మీకు కూడా తెలుసు కదా అన్నారు. అందరు అన్నారు అట్ట చేయాలి చేయాలన్నారంట. భక్తిశ్రవణ ఠాకూర్ వారు అన్న, ఈ యొక్క మాట మన గురుగారు చెప్పారే అది ఆయన దైన్యత, ఆయన కోరిక కాదు. మీకు అది కోరిక కనిపిస్తుంది కానీ ఆయనలో ఉండే ఆ నవద్వీపు ఆ ధూళి పట్ల ప్రేమ, అది ఆ ప్రేమని ఇట్లా వ్యక్తీకరించారు. ఆయన మనం శిష్యులు కాబట్టి మన గురుగారి శరీరం దివ్యము అది, కాబట్టి దానితో మనం చాలా ఆదరంగా రెస్పెక్ట్గా చూడాలి. ఆయన కోరిక ఆయన దైన్యంతో ఏది చెప్పినా మనం చేసే ఉపచారం మనం చేయాలి అని చెప్పగానే అందరూ నోరు మూసుకున్నారు. అంటే ఆ భక్తిశ్రవణ ఠాకూర్ వారు చూడండి, ఒక విధంగా చూడాలి అంటే ఆ గురువుగారి ఆజ్ఞని తిరస్కరించారు ఆ మూడు, ఇంకొకటి గురువుగారి కోరికను కూడా నెరవేర్చరా, బహిరంగంగా చూడాలి అంటే ఇవన్నీ కనిపిస్తాయి. అందుకని శిష్యులు అంటే ఎవరు, గురువు గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు శిష్యులు, అటువంటి మహనీయులు శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూరు. ఆయన గురువు గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి శ్రీల భక్తి సిద్ధాంత సంస్థలు ఠాకూర్ వారికి ఒక అద్భుతమైన శిష్యుడు దొరికారు. ఎవరైతే ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న శిష్యుడు దొరికారు, ఎవరు, శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జాయ్, భక్తిశ్రవణ ఠాకూర్కి జాయ్. హరే కృష్ణ. క్వశ్చన్, విష్ణు హా ఓ కర్దమ్ ముని, ఆ ప్రసంగంలో ఆ కర్దమ ఋషి పుత్రుడుగా పుట్టాడు కదా, ఎవరు, కపిల ఋషి. ఆ ప్రసంగంలో భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, ఆ కపిల ఋషి ఎవరో కాదు, ఆ విష్ణు యొక్క కిరణం ఆ కర్దమ్ ముని యొక్క వీర్యం నుంచి ప్రకటించింది. అట్లాగే భక్తిని కర్దముని ప్రార్థించారు అటువంటి ఒక శిష్యుడు ఒక పుత్రుడు కావాలని, అట్లాగే భక్తినో ఠాకూర్ కూడా ప్రార్థించారు. అందుకని ఆయన రే ఆఫ్ విష్ణు అన్నారు, రే ఆఫ్ విష్ణు అని. అది కాకుండా చైతన్య చరితామృతం చెప్పడం ఏం చెప్పడుంది, కృష్ణశక్తి వినా నహి తారే ప్రవర్తన్, ఆ రెండు ప్రసంగాలు ఈ రే ఆఫ్ విష్ణు అని చెప్పడుంది. ఇది ఒక శిల భక్తి సిద్ధాంత ఠాకూరుల యొక్క శిష్యుల యొక్క అనుభూతి మాత్రమే, ఇది ప్రమాణంగా చెప్పలేము. ఒక్కొక్క భక్తులు ఒక రకంగా అనుభూతి ఉంటుంది, ప్రమాణంగా చెప్పాలండి. పద్మపురాణం నుండి ఆ శ్లోకమే ప్రమాణం. రేయా విష్ణు అనేది ఒక ఒక శిష్యుని యొక్క అనుభూతి, అది రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, అనుభూతిలో మనం రైట్ రాంగ్ అనే ఆ ప్రసంగం చెప్పకూడదు. ఇది ప్రమాణం అంటే ఇది ప్రమాణం. హరే కృష్ణ.